బాబావారి సాకార్ మురళి తేదీ ఫిబ్రవరి 8, 2023. మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మీరే ఈశ్వరీయ విద్యార్థులు. మీకు తండ్రి రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇచ్చి మాస్టర్ జానీ జానన్హార్గా, అనగా సర్వము తెలిసిన వారిగా తయారు చేశారు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకుంటారు. ప్రశ్న: ఇతరులకు అర్థం చేయించే నష ఏ పిల్లలలో ఉంటుంది? జవాబు: ఎవరి వద్దనైతే జ్ఞాననిధి ఉంటుందో, ఎవరైతే స్వయం ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ధారణ చేస్తారో వారే ఇతరులకు నషాతో అర్థం చేయించగలరు. మీరు నషాతో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి వారి నుండి వారసత్వాన్ని తీసుకునే విధిని తెలియజేయాలి. గీతము: భాగ్యాన్ని మేలుకొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. నిజానికి ఈ పాటలను పాడాల్సిన అవసరం లేదు, కానీ ఆహ్లాదపరిచేందుకు ఈ శబ్దం చేయవలసి ఉంటుంది. నిజానికి ఆత్మ శబ్దం చేయవలసిన అవసరం లేదు, ఆత్మ శబ్దానికి అతీతంగా నిర్వాణధామానికి వెళ్ళాలనుకుంటుంది. ఎన్నో బాజా భజంత్రీలను, చప్పట్లను మొదలైన వాటిని విని ఆత్మ అలసిపోయింది. అందుకే ఇప్పుడు ఓ భగవంతుడా, నన్ను తీసుకువెళ్ళండి అని తండ్రిని తలుచుకుంటుంది. ఇది మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఏ విధంగా ఇంట్లో తండ్రి మరియు తాతగారు ఇరువురు పిల్లలు పిల్లలు అని అంటారు. తాతగారు మనవలు ఇలా రండి అని అనరు, ఇరువురు పిల్లలు ఇలా రండి అనే అంటారు. ఇక్కడైతే తండ్రి మరియు తాతగారు, సాకారుడు మరియు నిరాకరుడు ఇరువురు కలిసి ఉన్నారు. నిజానికి వీరు మనుష్య మాత్రులందరికీ తండ్రి మరియు తాతగారు. కావున తప్పకుండా పరమపిత పరమాత్మ సృష్టిని రచించేందుకు రావాల్సి ఉంటుంది. మీకు బ్రహ్మకుమారులు, కుమారీలు అన్న ఎంతో మంచి పేరును పెట్టడం జరిగింది. ఆబూలో కూడా అదర్ దేవి మరియు కుమారి కన్య యొక్క మందిరాలు ఉన్నాయి. కావున ఒక్క కన్య మాత్రమే ఉండరు కదా, తప్పకుండా ఎంతోమంది ఉంటారు. ఇరువురివి వేరువేరు మందిరాలు. అదర్ కుమారి అని ఎవరిని అంటారు, కుమారి కన్య అని ఎవరిని అంటారు? ఇది మీకే తెలుసు. వీరు శివశక్తులు. లోపల ఎంతో పెద్ద మందిరం నిర్మించబడి ఉంది, ఎన్నో గదులు ఉన్నాయి. కావున మందిరం కూడా కుమారీలు మరియు అదర్ కుమారీలు ఎందరో ఉన్నారు అన్న సాక్ష్యాన్ని ఇస్తుంది. చిత్రాలు ఏవైతే తయారు చేస్తారో అవి కూడా వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అన్నదానికి స్మృతి చిహ్నము. ఏ విధంగా దేవీదేవతల చిత్రాలు ఉన్నాయి, తప్పకుండా వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. విశ్వరచయితయే భారత్ను విశ్వాధిపతిగా తయారు చేశారు. అది ఎలా? అలా ఇప్పుడు ప్రత్యక్షముగా తయారవుతున్నారు. ఇప్పుడు ఇది కలియుగము. సత్యుగంలో ఒక ఆది సనాతన దేవీదేవతా ధర్మమే ఉంటుంది. కలియుగంలో అనేక ధర్మాలు మరియు అనేక ప్రజల రాజ్యాలు ఉన్నాయి. పిల్లలైన మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడు తండ్రి యథార్థ రీతిగా సరిగ్గా అర్థం చేయిస్తున్నారని అర్థం చేసుకుంటారు. కానీ కొందరు ఏదో ఒక కారణానికి వశమై మాకు ధారణ జరగటం లేదు, కావున ఇతరుల చేత కూడా ధారణ చేయించలేము. ఏదో ఒక విఘ్నం ఉంటుంది. మేము డల్ స్టూడెంట్స్ అని అంటారు. కానీ తండ్రి అయితే ఎంతో బాగా అర్థం చేయిస్తారు. అనేక మంది మనుష్యులు ఉన్నారు, అనేక ధర్మాలు ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. చాలా కొద్దిమంది మనుషులు ఉండేవారు. కేవలం సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉంటారు. ఆ ఆత్మలు పరంధామం నుండి తమ పాత్రను అభినయించేందుకు వచ్చారు. మిగిలిన ధర్మాల ఆత్మలందరూ నిర్వాణధామంలో ఉండేవారు. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి, కేవలం దేవీదేవతా ధర్మమే కనుమరుగైపోయింది. కావున తప్పకుండా మళ్ళీ సత్యయుగము తయారవుతుంది. పరమపిత పరమాత్మయే వచ్చి స్వర్గాన్ని రచించాల్సి ఉంటుంది. భక్తులు ఎవరైతే భగవంతుని తలుచుకుంటారో వారికి భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు కూడా తండ్రికి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మిగిలిన వారందరినీ తిరిగి ముక్తిధామానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. ఒక్క గురువుకైనా గతి సద్గతుల మార్గం తెలిసి ఉన్నట్లయితే వారి వెనుక లక్షలాది మంది శిష్యులు కూడా వెళ్ళేవారు. ఆ యాత్రల్లోనైతే వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. కానీ ముక్తిధామం నుండి అసలు ఎందుకు తిరిగి రావాలి? ఒకరికి దారి తెలిస్తే అందరినీ తీసుకువెళ్తారు. ఇప్పుడు ఒక్క తండ్రి వచ్చారు కావున మీ అందరికీ మార్గం లభిస్తుంది కదా, అందరినీ దుఃఖపు ప్రపంచం నుండి విడిపిస్తారు. అందుకే వారిని ముక్తి ప్రదాత అని అంటారు. ఆ నిరాకారుడు వచ్చేందుకు శరీరం కావాలి, కావున కొత్త ప్రపంచాన్ని రచించేందుకు ప్రజాపిత కూడా కావాలి. రచనను ఇక్కడే రచించాలి, కావున బ్రహ్మగా కూడా ఇక్కడి మానవుడే కావాలి. సూక్ష్మవతనం నుండి కిందకు దిగి అయితే రారు. ఇప్పుడు ఇది బ్రహ్మ యొక్క రాత్రి అని కూడా అంటారు, కావున ఇది బ్రహ్మాముఖ వంశావళి యొక్క రాత్రి కూడా. ఇప్పుడు అంతిమంలో దీనిని పగలుగా చేయడానికి తండ్రి వచ్చారు. బ్రహ్మ యొక్క రాత్రి పూర్తయితే బీకీల రాత్రి కూడా పూర్తవుతుంది. ప్రజాపిత బ్రహ్మ అని అనడం సరైనదే, నిజానికి మనుష్య ఆత్మలందరి తండ్రి అని పరమాత్మనే అంటారు. అందరూ వారిని గాడ్ ఫాదర్, పరమపిత పరమాత్మ అని అంటారు. వివేకవంతులైన మనుష్యులు గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు మనుషులెవ్వరిని స్మృతి చేయరు. కొందరు వారు జ్యోతి స్వరూపుడని బ్రహ్మము అని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులనైతే బ్రహ్మము అని అనరు. కావున మొట్టమొదట మేము బీకేలము అని స్వయం యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బ్రహ్మను కూడా పరమపిత పరమాత్మయే రచిస్తారు. ఆ తర్వాత బ్రహ్మాముఖం ద్వారా బ్రాహ్మణులను రచించారు. ప్రజాపిత ఉన్నారంటే తప్పకుండా ఎంతోమంది సంతానం కూడా ఉంటారు. ఈ విధంగా వంశవృక్షము పెరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల వర్ణము మారి సత్యయుగ దేవతలుగా అవుతారు. ఎందుకంటే తండ్రి కూర్చుని బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, మీరు నా ద్వారా నన్ను మరియు నా రచనను తెలుసుకోవడం ద్వారా సర్వమును తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు. ఇంత పెద్ద పరీక్షను మీరు పాస్ అవుతారు, అనగా మాస్టర్ జానీ జానన్హార్గా, అనగా సర్వము తెలిసిన వారిగా అవుతారు. ఈశ్వరీయ విద్యార్థులుగా కేవలం బ్రాహ్మణులే అవుతారు. దేవతలు, వైశ్యులు లేక శూద్రులు ఎవ్వరూ ఈశ్వరీయ విద్యార్థులుగా అవ్వరు. భగవాన్ వాచ అన్నది బ్రాహ్మణుల కోసమే ఉంటుంది. ఒకవేళ కృష్ణ భగవాన్ వాచ అని అన్నట్లయితే మరి అది ఎవరికోసము? తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. కావున ప్రజాపిత ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని కూడా బ్రహ్మయే రచిస్తారు. కృష్ణ జ్ఞాన యజ్ఞము అని ఎప్పుడూ అనరు. కావున మొట్టమొదట ఏమని అర్థం చేయించాలంటే మిమ్మల్ని చదివించేవారు స్వయం పరమపిత పరమాత్మయే. వారే జ్ఞానసాగరుడు, వారే మా తండ్రి, టీచర్, సద్గురువు. ఇక ఇందులో ఎటువంటి తలక్రిందుల ప్రశ్నలు అడిగే అవసరమే ఉండదు. ఇంతమంది బీకేలు ఉన్నారు, ఏదో ఒకరో ఇద్దరో కాదు. మొట్టమొదట అల్ఫ్ అనగా భగవంతుడు గురించే చదివించాలి. వారి గురించి తెలియకుండా మనుషులు ఏమీ తెలుసుకోలేరు. వారికి ఏమని అర్థం చేయించాలంటే పరమపిత పరమాత్మ శివుడు బ్రహ్మాముఖం ద్వారా బ్రాహ్మణులను రచిస్తున్నారు. కేవలం ఒక్క బ్రహ్మ మాత్రమే రచించరు. ఈ పాయింట్లు ధారణ చేయాల్సినవి. బాబా వద్ద జ్ఞానం ఉంది కావున మీకు డెలివరీ చేస్తున్నారు. మీరు జ్ఞాన గంగలు, సాగరుడైతే ఒక్కరే. ఈ బ్రహ్మ కూడా జ్ఞానాన్ని కంఠస్థం చేస్తారు కావున వీరు కూడా జ్ఞాన గంగ అయినట్లు. జ్ఞానాన్ని కంఠస్థం చేసేవారిని జ్ఞాన గంగ అని అంటారు. అందులో స్త్రీ పురుషులు ఇరువురు వస్తారు. జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇక్కడ చూడండి, నీటి సాగరాన్ని అయితే భాగాలు భాగాలుగా చేసేశారు. సత్యయుగంలో ఒక్క సూర్యవంశీ రాజ్యమే ఉన్నప్పుడు సాగరము ఇలా భాగాలుగా ఉండేది కాదు. ఎక్కడికైనా వెళ్ళి షికారు చేసి వచ్చేవారు. అక్కడ నా హద్దులోకి రాకండి అని లేక మా నీటిని తీసుకోకండి అని ఎవరూ అనలేరు. ఇక్కడైతే ఒకరికొకరు నీటిని ఇచ్చుకోవడమే ఆపు చేసేస్తారు. ఎన్ని భాగాలు అయిపోయాయి, ఇప్పుడు మనం ఒక సత్యఖండమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాము. తండ్రికి కూడా విచార సాగర మంథనము నడుస్తుంది కావుననే అర్థం చేయిస్తారు. జీవాత్మలందరూ నా పిల్లలు అని బ్రహ్మ కూడా అంటారు. ఆదిదేవ్ లేక ఆదం అందరికీ తండ్రి. అలాగని ఆ సమయంలో మనుష్యులు ఎవరూ లేరని, డైరెక్ట్గా ఆదం మనుష్యులకు జన్మనిచ్చారని కాదు. అలా కాదు, నిరాకారుడైన తండ్రి మొదట తప్పకుండా ఆదంలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడే ముఖవంశావళిని రచిస్తారు. అంతేకాని నోటి నుండో, ముక్కు నుండో, లేక ఆకాశం నుండో జన్మిస్తారని కాదు. ఇవన్నీ భక్తి విషయాలు. మనుషులైతే తాబేలు, చేపను కూడా పూజిస్తూ ఉంటారు. కావున మొట్టమొదటి విషయం ఏమిటంటే ఆత్మల తండ్రి ఎవరు. వారు తప్పకుండా స్వర్గాన్ని రచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఇది నరకం. ఇప్పుడు మనం స్వర్గం కోసం పరంపిత పరమాత్మ ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. బ్రహ్మ కూడా వారి ద్వారానే చదువుకుంటున్నారు. పరమపిత పరమాత్మ ఆత్మలందరి తండ్రి, బ్రహ్మ జీవాత్మల తండ్రి. వారి ముఖ వంశావళి అయిన మనం బ్రహ్మ కుమార కుమారిలము. ఎంతైనా మనకు జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన తండ్రే ఇస్తారు. మనం శ్రీమతంపై నడుస్తాము, అది ఎంతో ప్రసిద్ధమైనది. బ్రహ్మ మతము ఎంతో ప్రసిద్ధమైనది. విష్ణువు దిగి వచ్చినా కానీ నీవు ఒప్పుకోవు అని ఎప్పుడూ అనరు. ఈ విధంగా బ్రహ్మ గురించే అంటారు. వారికి జ్ఞానాన్ని ఇచ్చేది శివుడు. మీరు కూడా శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టముగా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను వచ్చి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఆర్య సమాజం వారు ఇన్ని గొడవలు ఏవైతే చేస్తున్నారో వారికి ఇలా చెప్పండి, మీరు ఆ దేవతలనైతే నమ్మరు, మీరు వారిని ఖండిస్తారు. మేము దేవీదేవతా ధర్మానికి చెందినవారము. మీ ధర్మం వేరు, దేవీదేవతా ధర్మం వేరు. ప్రతి ఒక్కరికి తమ ధర్మంలో ఏదైనా చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంది. ముసల్మానులు ధర్మం వేరు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ వారు చాలా వాదోపవాదాలు చేస్తారు. అలాగే మాది ఆది సనాతన దేవీదేవతా ధర్మం కావున దాని ప్రచారాన్నే చేస్తాము. మీరు మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటారు? వారికి కూడా యుక్తిగా అర్థం చేయించాలి. వారితో చర్చించాల్సిన అవసరం లేదు. దానివల్ల వారేమీ అర్థం చేసుకోరు. ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీరు కూడా తీసుకోవాలనుకుంటే రండి. తండ్రి అమరలోకాన్ని స్థాపన చేస్తున్నారు. కావున మీరు తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, ఈ రావణుడిపై తప్పకుండా విజయాన్ని పొందాలి. శక్తి సైన్యమైన మేము విజయం పొందుతున్నాము. మా గురువు మాకు విజయం ఎలా పొందాలో నేర్పిస్తున్నారు. మీరు వస్తే మేము మీకు అర్థం చేయిస్తాము. ఒకవేళ మీరు విజయం పొందాలనుకుంటే మీరు కూడా శక్తి దళంలో చేరండి. అంతేకాని వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. కానీ ఎవరి వద్దనైతే జ్ఞాననిధి ఉందో వారే ఈ మాటలను నషాతో చెప్పగలరు. అచ్చా, మధురాతి మధురమైన సిఖీలతే పిల్లలకు మాత, పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క ప్రియస్మృతులు, గుడ్ నైట్ మరియు నమస్తే. ఆత్మిక పిల్లల ఆత్మిక తల్లి, తండ్రి, బాప్దాదాకు పదం గుణ, పదం కీబి, పదం 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 గుణ ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. అచ్చా, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానాన్ని కంఠస్థం చేసి మాస్టర్ జ్ఞాన సాగరులుగా లేక జ్ఞాన గంగలుగా అయ్యి పతితులను పావనంగా తయారు చేసే సేవను చేయాలి. రెండవ పాయింట్, ప్రతి ఒక్కరికి ఎంతో యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరితోనూ చర్చించకూడదు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ ద్వారా తండ్రికి సమీపంగా వచ్చే దేహీ అభిమాని భవ. ఏ విధంగా శరీరం యొక్క పర్సనాలిటీ ఆత్మలను దేహాభిమానంలోకి తీసుకువస్తుందో అలాగే పవిత్రత యొక్క పర్సనాలిటీ దేహీ అభిమానులుగా చేసి తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. పవిత్రత యొక్క పర్సనాలిటీ ఆత్మలను పవిత్రత వైపుకు ఆకర్షిస్తుంది. పవిత్రత యొక్క రాయల్టీ ధర్మరాజపురి యొక్క రాయల్టీని అనగా చెల్లింపు ఇవ్వడం నుండి విముక్తులను చేస్తుంది. ఈ రాయల్టీ అనుసారంగా భవిష్య రాయల్ ఫ్యామిలీలోకి రాగలుగుతారు. దేహీ అభిమాని పిల్లలు ఈ పర్సనాలిటీ ద్వారా తండ్రిని సాక్షాత్కారం చేయించే ఆత్మిక దర్పణంగా అవుతారు. స్లోగన్: ప్రతి ఒక్కరి విశేషతను చూసే కళ్ళజోడును సదా పెట్టుకుని ఉంటే విశేష ఆత్మగా అవుతారు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మొదటి పాయింట్: మన ఈశ్వరీయ సత్సంగము సాధారణ సత్సంగము కాదు. ఇది ఈశ్వరీయ స్కూల్, కాలేజ్. ఈ కాలేజ్లో మీరు రెగ్యులర్గా స్టడీ చేయాలి. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అక్కడ కేవలము సత్సంగము చేయటము, కొద్ది సమయం అక్కడ వినటము, మళ్ళీ ఎలా ఉన్నవారు అలానే అవుతారు. ఎందుకంటే ప్రారంభము తయారయ్యేందుకు అక్కడ రెగ్యులర్ చదువు ఏమీ లభించదు. అందుకే మన సత్సంగము మామూలు సత్సంగమేమీ కాదు. మనదైతే ఈశ్వరీయ కాలేజ్. ఇక్కడ పరమాత్మ కూర్చుని మనల్ని చదివిస్తారు మరియు మనము ఆ చదువును పూర్తిగా ధారణ చేసి ఉన్నత పదవి ప్రాప్తి చేసుకుంటాము. ఏ విధంగా రోజు చదువుకునే స్కూల్లో మాస్టర్ చదివించి డిగ్రీ ఇస్తారో అలా ఇక్కడ కూడా స్వయం పరమాత్మ గురువు, తండ్రి, టీచర్ రూపంలో మనల్ని చదివించి సర్వోత్తమ దేవీదేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. అందుకే ఈ స్కూల్లో జాయిన్ అవ్వటము తప్పనిసరి. ఇక్కడకు వచ్చేవారు ఈ జ్ఞానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. అది ఏమిటంటే ఇక్కడ ఎటువంటి శిక్షణ లభిస్తుంది, ఈ శిక్షణ తీసుకోవటం ద్వారా మనకు ఏ ప్రాప్తి కలుగుతుంది, మనకు స్వయంగా పరమాత్మ వచ్చి డిగ్రీ పాస్ చేయిస్తారు అని మనమైతే తెలుసుకున్నాము. మరియు ఒకే జన్మలో మొత్తం కోర్సు అంతటిని పూర్తి చేయాలి. కనుక ఎవరైతే మొదటి నుండి చివరి వరకు ఈ జ్ఞానం యొక్క కోర్సును పూర్తిగా చేపడతారో వారు ఫుల్ పాస్ అవుతారు. మిగిలిన వారు ఎవరైతే కోర్సు మధ్యలో వస్తారో వారు ఇంత జ్ఞానాన్ని అయితే చేపట్టరు. కోర్సులో ముందు ఏం జరిగిందో వారికి ఏం తెలుస్తుంది? అందుకే ఇక్కడ రెగ్యులర్గా చదువుకోవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారానే ముందుకు వెళ్తారు. అందుకే రెగ్యులర్ స్టడీ చేయాలి. రెండవ పాయింట్: పిల్లల కొరకు భగవాన్ వాచ. పిల్లలు ఎప్పుడైతే పరమాత్మ స్వయంగా ఈ సృష్టిపై అవతరించారో అప్పుడు ఆ పరమాత్మకు మనము పక్కా చేతిని ఇవ్వాలి. కానీ పక్కా సత్యమైన బిడ్డనే బాబాకు చేతిని ఇవ్వగలరు. ఈ తండ్రి చేతిని ఎప్పుడూ వదిలిపెట్టకండి. ఒకవేళ వదిలిపెడితే అనాథులుగా అయ్యి ఎక్కడికి వెళ్తారు? పరమాత్మ చేతిని పట్టుకున్న తర్వాత మళ్ళీ నేను వదిలేస్తాను అన్న సంకల్పము సూక్ష్మంగా కూడా ఉండకూడదు, లేక సంశయము ఉండకూడదు. మేము దాటగలమో లేదో తెలియదు అని అనుకుంటారు. కొందరు ఎలాంటి పిల్లలు ఉంటారంటే వారు తండ్రిని తెలుసుకోని కారణంగా తండ్రి ఎదురుగా చదువుకుంటున్నా కూడా మాకు ఎవరైనా లెక్కలేదు అని అంటారు. ఒకవేళ ఇటువంటి ఆలోచన వస్తే ఇటువంటి అయోగ్యులైన పిల్లలను తండ్రి ఎలా సంభాళిస్తారు? అప్పుడిక అటువంటి వారు పడిపోయినట్లే అనుకోండి. ఎందుకంటే మాయ పడేసేందుకు చాలా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఈ యోధుడు ఎంతవరకు రుస్తుంగా పహల్వాన్గా ఉన్నారు అని పరీక్ష తప్పకుండా తీసుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా తప్పనిసరి. ఎంతెంతగా మనము ప్రభు ద్వారా రుస్తుంగా అవుతూ ఉంటామో అంతగా మాయ కూడా రుస్తుంగా అయ్యి మనల్ని పడేసేందుకు ప్రయత్నం చేస్తుంది. జోడీ పూర్తిగా తయారవుతుంది. ప్రభువు ఎంత శక్తివంతులో మాయ కూడా అంతగానే తన శక్తిని చూపిస్తుంది. కానీ మనకైతే పక్కా నిశ్చయం ఉంది, చివరికి పరమాత్మనే మహాశక్తివంతులు, చివరికి వారి విజయమే ఉంటుంది. శ్వాసశ్వాసలోనూ ఈ విశ్వాసంలో స్థితులవ్వాలి. మాయకు మీ శక్తిని చూపించాలి. వారు ప్రభువు ముందు తమ బలహీనతను చూపించరు. ఒక్కసారైనా సరే బలహీనంగా అయినట్లయితే ఇక సమాప్తమైనట్లు. అందుకే మాయ తన ఫోర్సును చూపించినా కానీ మీరు మాత్రం మాయాపతి చేతిని వదలకూడదు. వారి చేతిని పూర్తిగా పట్టుకున్నట్లయితే ఇక విజయము మీదే అని భావించండి. పరమాత్మ మన యజమాని అన్నప్పుడు వారి చేతిని వదలాలి అన్న సంకల్పము రాకూడదు. ఒకవేళ చేతిని వదిలినట్లయితే అటువంటి వారు పెద్ద మూర్ఖులైనట్లు. అందుకే పరమాత్మ అంటారు, పిల్లలు, నేను స్వయం సమర్థునిగా ఉన్నప్పుడు నాతో ఉన్నందుకు మీరు కూడా తప్పకుండా సమర్థులుగా అవ్వాలి. అర్థమైందా పిల్లలు? అచ్చా. ఓం శాంతి.